అని ఒక ఆవిడ అన్నది. ఇంతలో ఒక ఆవిడ అంది, ఏం పిల్లాడండి బాబు, ఈ పిల్లవాడితో మేము పడలేకపోతున్నాం. మీ మన స్వామీజీ చరిత్ర చదివారా మీరు? చిలిపి కృష్ణుడు ఈయన కూడా, ఇప్పుడంటే ఇలా కనపడుతున్నారు కానీ పెద్ద కృష్ణుడు. ఆ చరిత్ర చదువుతుంటే ఎంత ముచ్చటేస్తుందో, మరో కొత్త భాగవతం చదివినట్టు అనిపిస్తుంది అనమాట. మన అదృష్టం ఏంటంటే ఆనాటి కృష్ణుడి కాలంలో లేము, ఈ కృష్ణుడి కాలంలో మనం ఉండగలిగాం. మన అదృష్టం ఈ పిల్లవాడు అందరిళ్లల్లో దూరి ఈ పాలు పెరుగు తాగేస్తున్నాడని ఒక రోజున ఏం చేశారట, అందరూ ఎత్తైన ఉట్టి మీద కడవలు పెట్టారు. ఇంటికి చూరుకి ఏం చేస్తారంటే ఒక ఉట్టి తయారు చేసి అందులో కడవలు పెడతారు. ఆ కడవలు అందుకోవటం పిల్లలకి కష్టం, అందుకని ఎత్తైన ఉట్టి మీద పెట్టారట. పుట్టి పొట్టడు నేడు దొంగిలబూని మాయలు స్వచ్చిత, ఉట్టి అందక రోళ్ళు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కిచే, పెట్ట జాలక కొండ క్రిందొక పెద్ద తూట నరించి మీ పట్టి మేగడ పాలు చేరల బట్టి త్రావితలోదరి, పట్టి త్రావితలోదరి. అమ్మా యశోద, ఈ పిల్లవాడు కింద ఉన్న కొండల్లో పాలు పెరుగు తాగుతున్నాడని అందకొండ ఎత్తైన ఉట్టి మీద పెట్టాం. ఇంతలో కృష్ణుడు వచ్చాడు, కొండల కోసం వెతికాడు. కొండలు పైన ఎక్కడో కనపడ్డాయి. ఇప్పుడు ఈ కొండలు అందుకోవడం ఎలాగా? మా ఐదారి కృష్ణుడికి తెలివితేటలు ఎక్కువ కదా, ఓ రోలు తీసుకొచ్చి తిరగేశాడు. ఆ రోలు మీద ఎక్కాడు. రోలు మీద ఎక్కినా కొండ అందలేదట. ఈసారి ఏం చేశాడు, ఓ పీట పట్టుకొచ్చాడు. రోలు మీద పీట వేశాడు, అయినా అందలేదు. పీట మీద ఇంకో పీట వేశాడు, అయినా అందట్లేదు. దాంతో ఆయన గొళ్ళు మండింది. ఇంత రాయి పట్టుకొచ్చి టిక్కును కొండ కింద కొట్టాడు. కొండ చిల్లు పడిపోయింది. అసలు కృష్ణుడు ఎంత స్కిల్డ్ పెర్సన్ అంటే, ఎంత నేర్పరి అంటే, కొండను కొడితే కొండంతా పగలలేదట. అలా గుళకరాయితో కొట్టగానే సరిగ్గా చిన్న కన్నం పడి ట్యాప్లోంచి కిందకి నీళ్లు వచ్చినట్టుగా అందులోంచి పెరుగు పాలు కింద కారుతూ ఉంటే ఇలా చేతులు పట్టుకుని గుటుక్కు గుటుక్కు తాగేశాడు. ఈ విధంగా మీ కుమారుడు కొండలు పగలగొట్టి కింద చేతులు పట్టి అలా దోసిళ్లతో మొత్తం పాలు పెరుగు తాగేస్తున్నాడమ్మా, ఇంక మేము ఎక్కడ దాచుకుంటాం తల్లో అన్నారు ఒకళ్ళు. మరొక ఆవిడేమంది, మేమందరం కలిసి ఈ కృష్ణుణ్ణి పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని యశోదకి అందించాలి అనుకున్నాం. అనుకుని అందరూ కలిసి ఏం చేశారట, విడివిడిగా ఎవరి కొండలు వాళ్ళు దాచుకోవడం కష్టం, అందరి కొండలు కలిసి ఒక హాల్లో పెడదాం అని ఒక ఆవిడ పుల్లమ్మ, ఒక ఆవిడ ఎల్లమ్మ, ఒక ఆవిడ వెంకాయమ్మ, ఇంకొక ఆవిడ ఏదో ఉంటుందిగా, వీళ్ళందరి యొక్క కొండలకి పైన స్లిప్ రాశారు, ట్యాగ్ అన్నమాట. దిస్ స్పాట్ బిలాంగ్స్ టు పుల్లమ్మ, పుల్లమ్మా స్పాట్, ఎల్లమ్మా స్పాట్. ఇలా ఆ కొండకు ఒక ట్యాగ్ కట్టి ఒక దారం కట్టి ఈ కొండలన్నీ ఒక పెద్ద గదిలో పెట్టారు. గది చుట్టూతా తలుపులు వేసి గదులకి తాళం వేసి లక్కముద్ర వేశారు. గది చుట్టూ అందరూ కాపలా కాశారట. మొత్తం జనమంతా కలిసి కాపలా కాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కృష్ణుడు గ్యారంటీగా వస్తాడు, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, అతన్ని పట్టుకుందాం, యశోదకి అప్ప చెబుదాం అనుకుని అందరూ కాపలా కాస్తూ ఉంటే ఈ కృష్ణుడు ఏం చేశాడు ఆ సమయంలో, ఒక ఇంటిలో ఆడు, ఒక ఇంటిలో పాడు, ఒక ఇంటిలో నవ్వు, నొకట తిట్టు, ఒకట వెక్కిరించు, ఒక్కొక్కచో మృగపక్షి భాషణములు పరగజేయు, ఇన్ని చేసి కడకు ఎచ్చటికేగునో కానరాడు రెత్త కడవలుండు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాట, వీళ్ళందరూ కాపలకు వస్తున్నారు కదా, వాళ్ళకి ఎదురుగుండా ఉన్న ఒక ఇంట్లో ఎహెహే అని నవ్వాడు. ఇక్కడ నవ్వుతున్నాడు రా, వీడిని పట్టుకుందామని వీళ్ళంతా అటు పరిగెత్తేలోపు ఇంకో ఇంట్లోంచి పట్టుకోలేకపోయారోయ్, పట్టుకోలేకపోయారే అని ఇలా వెక్కిరించాడు. ఒకచోట తిడతాడు, ఒకచోట కన్నుగీటుతాడు, ఒకచోట మృగపక్షి భాషణములు పరగజేయు, జంతువుల్లో అరుస్తాడు, పక్షుల్లోకి వస్తాడు, అన్ని ఇళ్లల్లోనూ కనబడతాడు. మేమందరం అన్ని దిక్కులకి పరిగెత్తే అన్ని గృహాలలో ఉన్నాడు, ఎలా ఉన్నాడా అని పట్టుకునే లోపు మాయమైపోతాడు. చివరికి అందరం వచ్చి తాళాలు తీసి మా పెరుక్కొండలు ఇంటికి పట్టుకెడదామని చూస్తే లోపలికి వెళ్ళాం, తాళం కిందే ఉంది, ముద్ర కిందే ఉంది, లోపల కొండలున్నాయి, ఒక్క కొండలో కూడా పాలు లేదు, పెరుగు లేదు, వెన్న లేదు, అంత హుళక్కి మాయం. ఇదేం మాయా, ఇతడు భూతమా, దయ్యమా, పిశాచమా, లేక ఇదేదన్నా మనోభ్రాంత్యా? ఇన్ని కొండల్లో ఉన్న పెరుగు పాలు ఎలా మాయమయ్యాయి? తాళాల కింద ఉంటాయి, ముద్రలు కిందే ఉంటాయి, అందరిళ్లల్లో కనపడతాడు, ఏ వస్తువు కనపడదు. అయ్యి బాబోయ్ ఈ మాయని మేము జయించలేక అల్లాడిపోతున్నంతలో చివరికి ఒక రోజున మాత్రంట కృష్ణుడు పాలు తాగుతూ ఉండగా ఒక ఆవిడ గట్టిగా పట్టేసింది. ఆ పట్టినవిడు కొంచెం గజలక్ష్మి, అందుకని గట్టిగా పట్టుకుని ఓయ్ దొరికాడు కృష్ణుడు అందిట. అందరూ పరుగు పరుగుని వచ్చారు. అన్నా దొరికావా, ఇప్పుడే యశోదని ఇక్కడికి పిలుస్తాం, పిలిచి నీ అంతం చూస్తాం అని వాళ్ళు ఏం చేశారు, ఒక గంప పట్టుకొచ్చారు. కోళ్ళు కప్పెట్టే గంప ఉంటుంది కదా, ఆ గంప పట్టుకొచ్చి కృష్ణుడి మీద గంప బోర్లించి దాని మీద కొంచెం ఆమాత్రం ఉన్నామని కూర్చోబెట్టారు. మళ్ళీ లేచిపోకుండా ఓ దిగ్గజం లాంటి వాడిని కూర్చోబెట్టి మిగతా వాళ్ళు చుట్టూ కాపలా ఉండి యశోదని పిలవండి అన్నారట. యశోద కోసం అందరూ బయలుదేరుతూ ఉంటే ఈ గంప నుంచి కొక్కరోకో అని వినపడింది. ఇదేంట్రా కోడి కోత వినపడుతోంది అని వీళ్ళకి అనుమానం వచ్చి గంపెత్తి చూస్తే గంప కింద కోడి ఉంది. మమ్మల్ని బోడి చేసి కింద కోడిని పెట్టి ఎలా మాయమైపోయాడో తెలియదు. తల్లి ఈ మాయ మాకు అర్థం కాదు. కళ్ళకంటి మా వాడ గరి తల్లమెల్లా, ఇంకా మా వాడలో ఉన్న ఆడవాళ్ళం తట్టుకోలేకపోతున్నాం తల్లి. బాగా డబ్బుంటే బట్టలు కట్టుకోవాలి, భోగాలు అనుభవించాలి, నగలు వేసుకోవాలి, కానీ ఇలాంటి కొడుకుని కని మాలాంటి పేదవాళ్ల ఇళ్ల మీద విడిచిపెడితే మేమేమైపోతాం? నువ్వు వాణ్ణి అదుపులో పెడతావా, సరే సరే, లేకపోతే ఊరు వదిలి ఎక్కడికన్నా పోతాం అని చిట్ట చివరికి ఏమన్నారు వాళ్ళు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికే నీయు పోయదమెక్కడికే నీయు మా ఎన్నల సురభులాన్న మందులవాణి. యశోదమాత, నీ కొడుకు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదు, ఎక్కడికన్నా పొమ్మంటే పోతాం, ఈ ఊళ్ళో మాత్రం ఉండలేం. ఇదేదో ఉట్టుట్టి మాట కాదు, మా సోదరుల పుట్టింటి వారి ఆవుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాం. పుట్టింటి వాళ్ళ ఆవుల మీద ఒట్టు పెట్టామంటే అది నిజం అన్నమాట. అందుకని నిజం చెబుతున్నాం, మేము ఒట్టు పెడుతున్నాం, నీ కుమారుణ్ణి అదుపులో పెడతావా లేకపోతే ఊరు వదిలి పొమ్మంటావా అనగానే యశోద తెల్లబోయి, నా కుమారుడు ఇంత దుండగుడా, ఇన్ని అల్లరి పనులు చేస్తున్నాడా, ఇది నిజమా అన్నట్టుగా కొడుక్కేసి చూసింది. అప్పుడు ఆ కొడుకు కన్నీళ్లు పెట్టుకుని, అంత ఉట్టి అబద్ధం అమ్మా, నేనేం చేయలేదు అన్నట్ట. అసలే ఆయన నలుపు ముఖం, పైగా కాటుక పెట్టింది ఆవిడ. ఈ కాటుక కంటికి ఉన్నటువంటి నలుపుని మొత్తం ముఖానికి పూసేసుకున్నాడు. ఏడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే కన్నీళ్ళు వస్తాయిగా, ఆ కన్నీళ్లు కాటుకతో కలిపి నల్లని నీరు బయటకు వచ్చిందిట. ఆ నీరులా పూసుకోగానే అబ్బో ఆ అందమైన నల్లని ముఖానికి ఈ నలుపు మరింత అందం కూర్చింది. అలా ఏడుస్తూ ఉంటే ఆవిడ తెల్లబోయి, మా అబ్బాయి ఉట్టి అమాయకుడు, అసలు ఎన్నడు పొరుగిండ్ల త్రోవలెరుగడు. అప్పుడప్పుడు యశోద, నాయన పక్కింటికి వెళ్ళి ఆడుకోరా అంటే ఈ కృష్ణుడు ఏమని పెట్టి వాళ్ళ అమ్మతో, అమ్మా నేను బయటికి వెళ్ళలేవు, పక్కింటికి వెడితే మళ్ళీ ఇంటికి రాలేను, నాకు అడ్రస్ తెలియదు, దారి తప్పిపోతాను, నాకు తెలియదు బాబోయ్ నేను వెళ్ళను అంటాడు. నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళడు ఆయన, అలాగే ఉంటాడు. అందుకని ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, మా అబ్బాయికి సరిగ్గా కళ్ళు తెరవని పసిపాప, పొరుగింటికి దారి ఎరగనివాడు, వెళ్ళమంటే వెళ్ళడు, ఇంట్లో గుక్కెడు పాలు కంటే ఎక్కువ తాగడు, అటువంటి వాణ్ణి ఇంత అల్లరి చేస్తారా, పోనీ అసత్యాలాడినా అతికినట్టు ఉండాలి. ఒక కుర్రవాడు దొంగతనం చేశాడంటే ఇంత వెన్న తింటాడు లేకపోతే ఇన్ని పాలు తాగుతాడు, ఇన్ని వందల కడవల పాలు పెరుగు వెన్న నెయ్యి ఏకకాలంలో తాగాడంటే ఎవరు నమ్ముతారు. మీరు మా కుర్రాన్ని అల్లరి చేస్తున్నారు, మంచివాడి ఇతడు ఎగ్గులు మానరమ్మ, వీడు చాలా మంచివాడు, అభాండాలు వెయ్యకండి, ఈసారి నేను వీడిని గడప దాటకుండా చూస్తాను, అల్లరి చేస్తే శిక్షిస్తాను, ప్రస్తుతానికి వెళ్ళిపోండి అందిట. సరే స్వస్థంగా, నీ కుర్రాడు ఈసారి కనుక అల్లరి చేశాడా మేమే పట్టుకుంటాం అని వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం మీద సమాధాన పడ్డారు. ఇలా అంటారట కానీ గోపికలు, ఒక్కరోజు కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నిద్ర పట్టేది కదా వాళ్ళకి. నిజంగా కూడా కృష్ణుడు వాళ్ళ ఇళ్లలో పాలు పెరుగు తాగితే ఆ మర్నాటి నుంచి ఆవులు, ఈయన ఒక కుండ పాలు తాగితే ఆవులు 10 కుండల పాలు ఇచ్చేవి, ఆయన ఒక కడవ వెన్న తింటే ఆ ఇంట్లో ఇక కొన్ని వందల కడవల వెన్న వచ్చేది. అందువల్లే వాళ్ళకి కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడు రాకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుండేది. అందుకని ఒక 2-3 రోజులు కృష్ణుడు బయటికి రాలేదట, అమ్మ దగ్గరే ఉండిపోయాట. ఆ 2-3 రోజులు గోపికలు, ఎందుకే మనం అందరం యశోద దగ్గరికి వెళ్ళి కృష్ణుడి మీద లేనిపోని నేరాలు చెప్పాం, కంప్లైంట్స్ ఇచ్చాం, ఇంకా కృష్ణుడు మన ఇంటికి రాడేమో, మనం ఆయన చూడమేమో, అప్పుడు ఏదో కోపంతో అలా అన్నాం కానీ కృష్ణుడు ముఖం చూడకపోతే, కృష్ణుడు మన ఇంట్లో పాలో పెరుగో తాగకపోతే మనం ఉండగలమా అని కొంత బెంగా పెట్టుకున్నారు వాళ్ళు. అదొక ప్రేమ భక్తి అన్నమాట. ఇలా ఉండగా ఒక రోజున యశోదాదేవి కృష్ణుడి దగ్గరికి పిలిచి, నాయనా కృష్ణ నువ్వు ఎవరిళ్ళకి వెళ్ళకు, దొంగతనం చెయ్యకు. మన ఇంట్లో లడ్డూలు, మినపసున్నుండలు ఇలాంటి ఎన్నెన్నో పిండి వంటలు ఉన్నాయి, అవి తినరా నాయన. మన ఇంటిలో పాలకి పెరుక్కి లోటు లేదురా బాబు, ఇవి తాగు, ఇంకెక్కడికి వెళ్ళకు. పైగా ఈ మధ్య నువ్వు మట్టి తింటున్నావు అని విన్నాను. మట్టి తిన్నావా, పట్టి నిన్ను పట్టుకొని కొట్టి తిట్టి శిక్షిస్తాను, జాగ్రత్త అని హెచ్చరించింది. అలాగేనమ్మ అన్నాడు. కాసిన పాలు తాగి బలరాముణ్ణి పిల్లల్ని వెంట పెట్టుకుని ఆటలకి బయలుదేరాడు. కొంచెంసేపు వాళ్ళు ఆడుకున్నారో లేదో, ఇంతలోనే బలరాముడు పిల్లలు వెనక్కి పరుగు పరుగును వచ్చారు. ఇదేమిటినైనా వెంటనే వచ్చారు అంది యశోద. ఏం చెప్పమంటావమ్మా, ఈ శ్రీకృష్ణుడు మేమందరం చూస్తూ ఉండగా ఆట మధ్యలో ఓ చోటకు వెళ్ళాడు, ఇంత మట్టి తీసుకుని బొక్కేశాడు, గుప్పెడు మట్టి తిన్నాడు. పైగా మట్టి తింటావా కృష్ణ, నీ సంగతి మీ అమ్మకి చెబుతామంటే చెప్పుకోండి చెప్పుకోండి చెప్పెట్టి కొట్టుకోండి అన్నట్ట. పైగా ఇంకొక ఆవిడ అడిగితే, ఎవరో అడిగితే మట్టి తింటే ప్రమాదం కదా అంటే, మట్టి నాకేం ప్రమాదం, మట్టి మా ఆవిడ అన్నట్టు. పైగా మరి భూదేవి వల్లభుడు కూడా కదా ఆయన, అందుకని అంత మాట అన్నాడమ్మ అనగానే యశోద కోపం వచ్చేసింది. కుమారుడు చెవి గట్టిగా పట్టుకుంది. ఇది వరకు ఇతరులు చెబితే ఆవిడ నమ్మలేదు, కానీ ఈసారి చెబుతున్నది శ్రీకృష్ణుడి స్నేహితులు, పైగా బలరాముడు. బలరాముడు కొంచెం గంభీరుడు, ఆయన అంత తేలిగ్గా అసత్యాలు ఆడడు. బలరాముడు అంటే ఆవిడకి నమ్మకం కూడా, అందుకే చెవి గట్టిగా పట్టుకుని ఏమంది, మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు, మీ అన్నయు సఖులును చెప్పెదరు అన్నా మన్నేల మరి పదార్థములేదే. మట్టెందుకు రానాయన తినడం, మన ఇంట్లో ఎన్ని రకాల పిండి వంటలున్నాయి, అనేక రకాల మధుర పదార్థాలుంటే అవి తినడం మాని మట్టి తినవలసిన కర్మ ఏమిటి నీకు? నేను నీకు కొన్ని నియమములు చెప్పాను, ఎక్కడ మట్టి తినద్దు, దొంగతనం చెయ్యొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఇన్ని నియమములు చెప్పారు కదా, ఈ నియమములు ఎందుకు ఉల్లంఘిస్తావు? పోనీ ఇది నిజం కాదనుకుందామా అంటే, మీ అన్నయ్య బలరాముడు చెబుతున్నాడు, నీ స్నేహితులు చెబుతున్నారు, నాయనా మట్టి తప్ప మరో పదార్థం లేదా అన్నదావిడ. ఆ అడిగిన ఆవిడ అమాయకురాలు, ఆవిడకి మంచి చెడ్డ ఏమీ తెలియదు. ఈయనో నెరవాది దంట, అసలు మాట్లాడడంలో నేర్పరి, ఇంత గొప్ప బాగా వాచానిపుణుడు మరొకడు ఉండడు. సరస్వతికే మామగారు ఆయన, కాబట్టి మాట్లాడడం ఆయనకి నేర్పాలా. ఈయనేమో మాటలలో దిట్ట, ఆవిడేమో ఏది పడితే అది నమ్మి అమాయకురాలు. అప్పుడు ఆవిడతో ఏమన్నాడు ఆయన, అమ్మా మన్ను దినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ తారి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిల్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా మట్టి తినడానికి నేనేమన్నా చిన్నపిల్లాడినా? నిజానికి ఆయనకి ఇంకా ఏడాది నిండింది అంతే. అయినా నేను చిన్నపిల్లాడినా, ఆకలితో ఉన్నానా, వెర్రివాణ్ణా, వీళ్ళ మాటలు నమ్మకు, వీళ్ళంతా కలిసి నా మీద కుట్ర పన్ని మేము బయటికి ఎడుతున్నప్పుడు ఏమన్నారో తెలుసా, ఇదో కృష్ణ మేము నీ మీద అమ్మకి నేరాలు చెబుతాం, నువ్వు మట్టి తిన్నావు అంటాం, అప్పుడు అమ్మ మా మాటలు నమ్ముతుంది, నిన్ను కొడుతుంది అని చెప్పి మరీ నీ దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు నన్ను కొట్టేస్తావుట, అవునా? నిజంగా నేను మట్టి తినలేదు, వాళ్ళ మాటలు నమ్మకు. కాదు కృష్ణ, వారి మాటలే నిజం, నీ మాటలే అసత్యం అని నీవు అంటావేమో, అలా అంటే దానికి ఒక సాక్ష్యం కావాలి, ఐ విట్నెస్ కావాలిగా, మరి సాక్ష్యం కావాలి. నేను ఇప్పుడు మట్టి తిన్నానంటున్నారుగా వాళ్ళు, నేను నోరు తెరుస్తాను, నా నోట్లో మట్టి కానీ మట్టి వాసన కానీ కనపడితే అప్పుడు నువ్వు నన్ను కొట్టు. మట్టి కనపడకపోతే, మట్టి వాసన తెలియకపోతే మాత్రం కొట్టకూడదు, జాగ్రత్త, లేకపోతే నేను ఒప్పుకోను అన్నట్ట. అప్పుడు ఆవిడ, నీ సంగతి ఏదో నేను చూస్తాను, ఒకసారి నోరు తెరువు అంది. అప్పుడు కృష్ణుడు అని నోరు తెరిచాడు. ఒక పసిబాలుడు మట్టి తిన్నావా అని అమ్మ అడిగితే లేదన్నాడు, నోరు వాసన చూడన్నాడు. ఆవిడ నోరు తెరింది, ఆయన నోరు తెరిచాడు. ఆ నోట్లో ఏం కనపడింది? ఆ లలితాంగికనుంగొనే, ఆ లలితాంగికనుంగొనే బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖిత రణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండం. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా నోరు తెరవగానే ఆ నోట్లో యశోదాదేవి చూసిందట. ఏం చూసింది? జల్లధి సముద్రములు కనబడ్డాయి, పర్వత కొండలు కనబడ్డాయి, వన అరణ్యాలు కనబడ్డాయి, భూగోళం కనబడింది, శిఖి అగ్ని కనబడ్డాడు, శశి చంద్రుడు కనబడ్డాడు, తరణి సూర్యుడు కనబడ్డాడు, ఇంకా దిక్పాల అష్టదిక్పాలకులు కనబడ్డారు వరుసగా, ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే దిక్పాలకులు కనబడ్డారు. ఇంకా నక్షత్రాలు కనబడ్డాయి. వీటితో కూడిన భువన బ్రహ్మాండాలు, మొత్తం సమస్త లోకాలు కనబడ్డాయి. ఆ మహాభయంకరమైనటువంటి ఎక్కడెక్కడో ఉండే జాతుల వాళ్ళు కనబడ్డారు. ఆ నోట్లో ఒకటి రెండు కాదట, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలు. దానితో పాటుగా సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చార నాసుర విద్యాధర గంధర్వాది జాతులు, వీళ్ళందరితో కూడిన భువన బ్రహ్మాండములన్నీ ధగ ధగ వెలిగిపోతూ కనబడ్డాయి. పైగా ఈ లోకముల మధ్యలో భూమి మీద వ్రేపల్లెలో తాను కృష్ణుడి చెవి పట్టుకుని కూడా కనబడింది. ఒక్క క్షణకాలం తెల్లబోయింది, మ్రాన్ పడిపోయింది, కళ్ళు మోడ్చింది, అలాగే ఉండిపోయింది. ఏమి విచిత్రం ఇది! ఒక పిల్లవాడు నోరు తెరిస్తే ఆ నోట్లో ఇన్ని లోకములు కనబడ్డమా, ఆ లోకంలో భూలోకం కనపడిందా, భూలోకంలో మా వ్రేపల్లె, ఆ వ్రేపల్లెలో నేను, నా మగడు, నా గోవులు, కృష్ణుడి చెవి పుచ్చుకుని ఉన్న నేను కనపడుతున్నాం, ఏమి చిత్రం ఇది! ఇది నిజమా లేక కల? కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదా నను యశోదాదేవి కాను పరస్థలమో బాలకుడంత ఈతని ముఖస్థం వై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహా ఆశ్చర్యంబు చింతింపగను. ఇది కళ లేక విష్ణు మాయ? ఎవరైనా ఇలాంటి సంకల్పం చేశారా? సత్యమా అసత్యమా? అసలు నా బుర్ర పనిచేస్తోందా, నేను ఆలోచిస్తున్నానా? ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోయానా? యశోదన లేక ఇంకెవరన్నా సోదమ్మనా? ఈ పిల్లవాడేమిటి? నోరు తెరవడం ఏమిటి? ఆ నోట్లో భువన బ్రహ్మాండములు, లోకములు, సకల జాతులు కనపడ్డమేమిటి? ఇది వ్రేపల్లె కాదేమో, ఏదో మాయాస్థలమేమో, ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నది అనుకుంటూ ఉండగా అప్పుడు ఆవిడకి వెలిగింది. ఇప్పుడు నాకు తెలిసింది, సత్యం తెలిసింది. ఈ పిల్లవాడు బాలుడిలా నటిస్తున్నాడు, ఇతడు బాలుడు కాదు. సామాన్య మానవుడైతే ఈ బాలుడి నోట్లో ఇన్ని లోకములు కనబడవు, ఇతడు బాలునివలే కనబడుతున్నాడు గాని సర్వాత్ముడు, ఆది విష్ణువు సందేహం లేదు. సర్వాంతర్యామి అయిన ఆది విష్ణువు కాకపోతే ఇన్ని మాయలు చూపించలేడు అనుకున్నది. వెంటనే రెండు కళ్ళు అలా మోడ్చింది, చేతులు జోడించింది, నమస్కరించింది. కృష్ణ, వాసుదేవ, పరాత్పర, అజ్ఞానంలో పడి నిన్ను గుర్తించలేక నా పిల్లవాడు నా బాలుడు అనుకున్నాను. నీవు నా బాలుడవు కాదు తండ్రి, నువ్వు సమస్త లోకేశ్వరుడివి, వాసుదేవుడివి అని అలా రెండు చేతులు జోడించి కళ్ళు ఓడిచి ఆనంద బాష్పాలు కారుస్తూ ధ్యానంలో మెలిగిపోయింది. ఇదంతా చూచాడు కృష్ణుడు. ఇతఃపూర్వం ఈ నా తల్లి నన్ను కేవలం కుమారుడు అనే ప్రేమతో పెంచి పెద్ద చేసింది. నేను కూడా వైకుంఠంలో తల్లి లేదు గనక నాకు తల్లి ప్రేమ కోసం ఈవిడ దగ్గరికి దిగొచ్చాను. ఇప్పుడు ఈవిడ నన్ను శ్రీ మహావిష్ణువుగా గుర్తించింది. ఇప్పుడు ఏమవుతుంది, రేపటి నుంచి నన్ను కొడుకు అనే ప్రేమతో చూడడం మానేసి విష్ణువు అనే ప్రేమతోటి భక్తితోటి నన్ను పూజిస్తుంది, గౌరవిస్తుంది. నాకు పూజలు కాదు, గౌరవములు కాదు, భక్తి కాదు, ప్రేమ కావలసి వచ్చాను.
ప్రేమ పోయి ఇప్పుడు ఈవిడ నన్ను విష్ణువుగా గుర్తించి పూజిస్తే దానివల్ల నాకేం ప్రయోజనం? భక్తులు చాలా మంది ఉన్నారు దత్తపీఠంలో, నాకు కావలసింది మాతృప్రేమ, జయలక్ష్మి మాతృప్రేమ అనుకుని వెంటనే ఆయన ఏం చేశాట, ఒక్క క్షణకాలంలో ఆ అమ్మ మీద అలా వైష్ణవమాయ ప్రయోగించాడు. ఈ ఈయంతో పెద్ద సమస్య ఇది. అప్పటిదాకా లోకాలు చూపిస్తాడు నేనే విష్ణువుని అంటాడు, మళ్ళీ మనం విష్ణువుగా గుర్తించి దండం పెట్టేలోపు అలా ఒక్కసారి మాయ ప్రయోగిస్తాడు, ఆ మాయతోటి అంతా మర్చిపోతాంట, మళ్ళీ మామూలు అయిపోతాంట. లేకపోతే ఎప్పుడు విష్ణువు అనుకుంటే కష్టం, బతకలేం పక్కనున్న వాళ్ళం. అందుకని అలా వైష్ణవ మాయ ప్రయోగించగానే ఏమైపోయింది, జడను వడి ఎరుక చెడి ఆ పడతుక సర్వాత్ముడనుచు పలుకక అతని కొడుకని తొడపై నిడుకొని కడువేడుక తోడ మమతగా విల్చనృప. అజ్ఞానంలో పడిపోయింది మళ్ళీ, ఇందాక చూసిందంతా మర్చిపోయింది. శ్రీకృష్ణుడి నోట్లో లోకాలు చూడటం, ఆయనను విష్ణువుగా గుర్తించటం, ఇవన్నీ క్షణంలో మర్చిపోయింది. మర్చిపోయి కళ్ళు తెరిచి నేను ఎక్కడున్నాను, ఏం జరిగిందో అని అటు ఇటు చూసింది. ఎదురుగుండా కృష్ణుడు నవ్వుతూ కనబడ్డాడు. నా బాబు నా బాబు ఇక్కడ ఉన్నావా? అవును, ఇందాక నువ్వు పాలు కావాలని నా దగ్గరకు వచ్చావు కదూ, పాలు ఇవ్వడం మర్చిపోయి నేను నిద్దట్లో గడిపోయాను. ఏమిటో వెర్రి, ఈ మధ్యన కూర్చునే కళ్ళు కంటున్నాను, కూర్చునే స్వప్నాలు కంటున్నాను, కూర్చునే నిద్దట్లోకి పోతున్నాను అనుకుని ఆ పడతుక ఆ స్త్రీ కృష్ణుడిని తొడ మీద పెట్టుకుని, కుడి తొడ మీద పెట్టుకుని జుట్టు అలా ప్రేమగా నిమిరి పాలిచ్చింది. ఆయన కూడా అమ్మా పాలే అని టుప్పు టుప్పు అని తలకై ఊపుతూ, ఆవు దూడలు చూసారా పొదుగు దగ్గర, ఆవు దూడలు తల్లి పాల దగ్గరికి వెడతాయి, పొదుగు దగ్గరికి వెడతాయి, ఆ పొదుగుని గట్టిగా పట్టుకుని ఇలా ఊపుతూ మధ్య మధ్యలో ఓ పోటు పొడుస్తూ తాగుతాయి. అలాగే ఈయన కూడా తూటుచూ కూడిచాను ఆవు దూడలాగా ఆ పొదుగుని కుమ్ముతూ తాగడం మొదలెట్టాట. అదొక అందం. ఆయన అప్పుడప్పుడు గోవత్సము వలే నటించి తల్లిని ఆనంద పెడతాడు, ఇలా పాలు తాగుతున్నట్ట. ఈ కథ వింటున్న పరీక్షిత్ గారికి ఒక అనుమానం వచ్చిందండి. ఆయన ఆనందంతో పరవశించిపోయి, సుఖయోగేంద్ర నాకు ఒక అనుమానం ఉన్నది, ఈ భాగవతం వింటున్నప్పుడల్లా చాలాసార్లు వస్తుంది అనుమానం, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా శ్రీ మహావిష్ణువుని ఎవరూ దర్శించలేరు. యోగులు మునులు ఎన్నో రకాల నిష్ఠలు కలిగిన వారు కోటాను కోట్ల సంవత్సరములు తపస్సు చేసి కూడా శ్రీహరి కాలి కింద ఉన్న ఎంత రజస్సు చూడలేరు, ఆయన పాదధూళిని పొందలేకపోతున్నారు. అటువంటిది అంతటి జగదీశ్వరుణ్ణి నా కొడుకు అని చన్నుబాలిస్తోంది యశోద, పోషిస్తోంది. జగదీశ్వరుడికి చన్నుబాలిచ్చే యోగం ఆవిడికి ఎలా పట్టింది? ఆ కిటికేదో తెలిస్తే తపస్సు చేసి నెక్స్ట్ జన్మలో నా భాగ్యం నేను పొందుతాను. జగదధీశ్వరునకు సన్నిచ్చు తల్లిగా ఏమినోమునోచనీయశోద, పుత్రుడనుచు అతన్ని పోషించు తండ్రిగా నందుడేమి చేసినందితాత్మ. ఆయన జగదీశ్వరుడు, అటువంటి వాడికి చన్నుబాలిచ్చి పోషించింది యశోద. ఆవిడ ఏమి నోములు నోచింది పూర్వజన్మలో. ఇంకా నందుడో, నా కుమారుడు నందపుత్ర నందకిశోర అంటూ ప్రేమతో కృష్ణుణ్ణి కౌగిలించుకుంటూ ఇంత అన్నం నోట్లో పెట్టగలుగుతున్నాడు. అలా కొడుకుగా భావించి పరమాత్మకి అన్నం పెట్టి పోషించే భాగ్యం నందునికి ఎలా వచ్చింది, ఆయనేం పుణ్యం చేశాడు అనగా అప్పుడు శుకుడు, దీని వెనకాతలో ఒక పూర్వజన్మ రహస్యం ఉంది, అది చెబుతున్నాను విను. అంత తేలికగా ఎవరికీ భగవంతుణ్ణి పోషించే యోగం రాదు. భగవంతుడి ఇంట్లో కొడుకుగా పుట్టాలంటే ఎంతో మహాతపస్సు చేసిన వాడు అయి ఉండాలి వాడు. పూర్వం వసులోకంలో ద్రోణుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. దేవతల్లో కూడా చాలామంది ఉన్నారండి. దేవతల్లో కూడా చిన్న చిన్న మానవుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో ఎన్ని శాఖలు ఉన్నాయో అలాగే దేవతల్లో కూడా జాతులు ఉన్నారు. దేవయోనయః అంటారు వాళ్ళందరినీ. వాళ్ళల్లో సురలు సిద్ధులు సాధ్యులు కిన్నరులు పన్నగులు యక్షులు చారణులు అసురులు గంధర్వులు వసువులు వీళ్ళంతా కూడా ఒక్కొక్క జాతి వాళ్ళు, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నవాళ్ళు, మహిమల్లో తేడాలు ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో వసువులు అని కొంతమంది ఉన్నారు. ఈ వసువులు మన శరీరములో ఉన్న ప్రాణమునకు అధిష్టాన దేవతలు. అందుకే ఎప్పుడూ కూడా మంచి మంచి పనులకు వెళ్ళేటప్పుడు ఈ వసువుల్ని తలుచుకోవాలట. హనుమంతుడు అంతటి వాడు కూడా సుందరకాండలో ఈ వసువును అంటాడు, ప్రత్యేకంగా వసువులను తలుచుకుని మరీ వెళ్ళాడు. వసువులను తలుచుకుంటే మనకి ప్రాణగండం రాదు. ఈ వసువులు మన శరీరంలో కూడా అంతర్లీనంగా ఉంటారు. ఈ వసువులందరికీ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ద్రోణుడు. ఈ వసువుల్లో 8 మంది వశిష్ఠుడి యొక్క గోవును అపహరించి గంగాదేవికి పుత్రులై పుట్టి శాప విముక్తి పొందారు. ఆఖర్న ప్రభాసుడు అన్నవాడు శాశ్వతంగా భీష్ముడిగా ఉండిపోయాడు ఎక్కువ కాలం, మిగతా వాళ్ళంతా తొందరగా వెళ్ళిపోయారు. అటువంటి వసువులకు నాయకుడి పేరు, రాజుగారి పేరు ద్రోణుడు. ఈయన కౌరవ పాండవులకు విలు విద్య నేర్పిన ద్రోణుడు కాదు, ఆయన పేరు కూడా ద్రోణుడు, ఈయన కూడా ద్రోణుడే. ఈ ద్రోణుడి భార్య పేరు ధర. వీరిద్దరూ పరమ విష్ణు భక్తి కలిగిన వాళ్ళు. హరి పేరు వింటే పులకించిపోతారు, హరినామస్మరణం తప్ప ఏమీ ఎరగని వాళ్ళు. అటువంటి ఈ దంపతుల దగ్గరకి ఒక రోజున బ్రహ్మ స్వయంగా వచ్చాట, పిలవకుండా తనంత తాను వచ్చాడు. అప్పుడు వీళ్ళు సంభ్రమంతో వినయముతో భక్తితో లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించి, ఆ తర్వాత, స్వామి స్వయంగా నువ్వే వచ్చావు, కారణమేమిటి అంటే, ప్రస్తుతం భూలోకంలో మీతో నాకు పనున్నది, కొంతకాలం మీరు భూలోకంలో మానవులై జన్మించండి అన్నాడు. ఆయన దుష్ట శిక్షణ జరగబోతున్నది, శిష్ట రక్షణ జరగబోతున్నది, రాక్షస సంహారం జరగాలి, జరగాలంటే మీలాంటి దేవతలు భూమి మీద పుట్టాలి, మీరు కూడా భూలోకంలో మానవులై గోపాలకులై పుట్టండి. వ్రజభూమిలో పరమాత్ముడు శ్రీకృష్ణుడిగా పుడతాడు, ఆయనకి మీరంతా సేవ చెయ్యాలి, సాయం చెయ్యాలనగానే వాళ్ళన్నారు, మేమెందుకు పుడతామండి బాబు, మానవలోకంలో పుట్టడం పొరపాటున, ఏముంది మానవలోకంలో? పుట్టడం ఒక దుఃఖం, పుట్టిన తర్వాత పెరగడం ఒక దుఃఖం, ఈ చదువుకుంటున్న రోజుల్లో అప్పుడప్పుడు ముక్కుపొడి డబ్బాతో మేష్టాలు నెత్తి మీద కొడుతుంటే అదో బాధ, పాఠాలు చదువుకున్న తర్వాత మళ్ళీ చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, ఉద్యోగం వచ్చాక భార్యకి భర్త, భర్తకి భార్య కావాలి కనుక ఆడపిల్లలేమో నాకు మంచి మొగుడు వస్తాడా లేడా అని రోజు ఒక బాధ, ఈ మొగుడేమో అంటే మగవాడేమో మంచి భార్య వస్తుందా లేదా, తీరా వీళ్ళు వచ్చిన తర్వాత మాకు తగిన పోషణ ఉంటుందా లేదా, మళ్ళీ H1 వీసా వస్తుందా లేదా, ఈ ట్రంప్ దొంపు దింపుతున్నాడు పైగా ఎలాగా, ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లలు పుడతారా లేదా, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు బాగుంటారా లేదా, ఎన్ని గొడవలు బాబోయ్. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అనుక్షణం ఈ సంసారం ఓ పెద్ద దుఃఖంతో కూడినది. పైగా అన్నిటికీ మించి ముసలితనంలో వచ్చే బాధలన్నీ ఎన్ని కావు. కన్నుల్ కానవు, కళ్ళు కనపడవు, వీనులున్ వినవు, చెవులు కూడా వినబడవు. చెవులు చెవుల కింద ఉంటాయి కానీ ఏదైనా మాట్లాడితే ఆ అంటాడు, వీడికి చెప్పేలోపు ఆ చివరివాడికి వినపడుతుంది. ఈ కళ్ళు కనపడవు, రెండో కళ్ళు మళ్ళీ చతుర్నేత్రాలు ధరించాలి. ఇవి నరి ధరించినా సరే పైకి కిందకి చూడాలి. అప్ కౌన్ హై అంటాడు పైగా. మధ్య మధ్యలో మనకి ఒక గొప్ప మాట అంటాడు అండి, కాశీఖండంలో, కాకి కడగంటి చూపు పై రాకముందు. కాకి కడగంటి చూపు అని ఒక చూపు ఉంది, ఆ చూపు చూపిద్దాం అనుకున్నాను కానీ కళ్ళతోడు పక్కన లేదు, కానీ ఈ కళ్ళతోడు పెట్టుకుని ఇలా ముక్కు మీద పెట్టుకుని అని చూస్తాడనమాట. కాకి చూసారా, ఇలా చూస్తుంది ఇలా చూస్తుంది, వార్ధక్యంలో ఈ దిక్కుమాలిన చూపులు వస్తాయి. దేవుడి దేవుళ్ళు ఈ చూపులు ఏమీ లేకుండా అప్పాజీ దేవుళ్ళు నేను ఎప్పుడూ ఇలాగే అవయవనంతో ఉండాలని మాత్రం రోజు ప్రార్థిస్తూ ఉంటాను నేను. మాయదారిది ఈ కంటి చూపుల తేడా వస్తే మాత్రం చాలా యాతన. నాకు ఒకటే కోరిక, ఈ సభాముఖంగా వేడుకుంటే స్వామి తొందరగా కరుణిస్తారు కనుక, నేను బతికున్నంతకాలం ఆరోగ్యంగా పురాణములు చెబుతూ మీ స్తోత్రం చేస్తూ శరీరం విడిచిపెట్టే భాగ్యం ప్రసాదించండి. ఏదో మంచం మీద పడి చాకరీ చేయించుకుంటూ అప్పాజీని వర్ణించలేని దిక్కుమాలిన నోరు నాకెందుకు, భగవంతుడిని వర్ణించే నోరుతోటే కథలు చెబుతూ ఎప్పుడు దత్త సభల వాళ్ళు ఏర్పాటు చేసే పురాణాలు చెబుతూ హాయిగా ఒక్కేసారి కుర్చీలో కూర్చుండగా వెళ్ళిపోవాలి. ఆ యోగం పట్టించాలి. అంటే ఇప్పుడు వెంటనే కష్టమా, మీరేం కంగారు పడకండి, యూ డోంట్ వర్రీ, నేను అంత తేలిక ఇది వెంటనే ఖాళీ చేయను, నాకు 100 ఏళ్ళు నిండాక అందువల్ల హైసనమచ్యుడు పోతాడరా వదిలిపోతుంది అనుకోకండి. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఈ వార్ధక్యంలో జరా దుఃఖం అది, ఈ కళ్ళు కనపడవు, చేగాళ్ళు పనిచేయవు, శరీరం మందే కానీ మనది కాదన్నట్టుగా ఉంటుంది, దేని దారినే వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే శరీరం అన్నారు దాన్ని, శీర్యతే ఇది శరీరం, శిథిలమైపోతుంది మాట, మన మాట వినపడదు. ఇప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని, పూర్వం ఎగిరి గంతులు వేసాను, ఇప్పుడు గంతులు వేస్తే బాగుండదు కనుక వేయటం లేదు. కాబట్టి ఎందుకు ఈ మానవ జన్మలో ఏముంది సుఖం,
మేము మానవ జన్మెత్తం హాయిగా దేవతలుగా ఉన్నాం, దేవతలకి జరామరణములు ఉండవు కదా అంటే బ్రహ్మనవ్వి, వెర్రి వాళ్ళల్లారా, మానవుల్ని అంత తేలిగ్గా తీయకండి. ఎన్ని దుఃఖములున్నా, ఎన్ని కష్టములున్నా భూలోకంలో మాత్రమే మోక్షం పొందే యోగం ఉన్నది. గురువు భూలోకంలోనే ఉంటాడు. మీరు చూడండి, దేవతలకు ఎవరికీ మోక్షం పొందే యోగం లేదు, భోగాలు ఉంటాయి, కానీ ఒక్క భూలోకంలో మాత్రమే మనకి సద్గురువు దొరుకుతాడు. గురువుని పట్టుకుంటాం, ముక్తి పొందుతాం. సాధన చెయ్యాలన్నా, భజన చెయ్యాలన్నా, గురు కటాక్షం పొందాలన్నా, తపస్సు చెయ్యాలన్నా, ముక్తి పొందాలన్నా ఒక్క మానవుడికే సాధ్యం. మానవుణ్ణి మించిన వాడు లేడు. కాబట్టి మానవత్వం మీరనుకున్నంత హేయత్వం కాదు. ఆ ముసలితనంలో అదొక అందం, చావులో అదొక అందం అనగానే సరే నువ్వు చెబుతున్నావు కనుక మేము మానవులమై పుట్టడానికి అంగీకరిస్తాం, కానీ మానవులమై పుట్టాలంటే మాకు నువ్వు ఒక వరం ఇవ్వాలి అనగానే ఏమిటన్నాడు ఆయన, శ్రీకృష్ణుడి బాల్యలీలలు చూసే భాగ్యం ప్రసాదించు. అంటే కృష్ణుడిని 8 ఏళ్ళు నిండేదాకా పోషించాలి అన్నారట. పోనీ ఆ కోరేదేదో కృష్ణుడి యావజ్జీవితం పోషించాలని కోరుకోవచ్చు కదండి, శ్రీకృష్ణుణ్ణి బాల్యములో పోషించే భాగ్యం ఇమ్మని కోరాడు. ఇక్కడుంటుంది తేడా. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా మాకు ఏది మంచో అది చెయ్యమని కోరాలి. కోరడం కూడా చేత కదా, మనకి అమాయకులం కదా, ఏమీ కోరలేం, ఇదో పిచ్చి మనకంతే. కాకపోతే వాళ్ళ కోరికలో కొంతవరకైనా న్యాయం ఉన్నది. శ్రీకృష్ణుణ్ణి బాల్యములో పోషించే భాగ్యం ఇమ్మనగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు. అందుకే సరిగ్గా 8 ఏళ్ళు నిండేంత వరకే కృష్ణుడు అక్కడున్నాడు. ఆ తర్వాత మధురా నగరానికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు యశోదకి దర్శనం ఇవ్వలేదు. ఎప్పుడిచ్చాడు? కురుక్షేత్రంలో ఆ కృష్ణుడికి మొత్తం పెళ్ళిళ్ళు అయిపోయి కృష్ణుడికి దాదాపు 100 ఏళ్ళు వచ్చాక, అప్పటికి యశోద బాగా వృద్ధురాలైపోయాక ఓసారి గ్రహణ స్థానానికి వెళ్ళారు. అక్కడ కలిశారని భాగవతంలో ఉంది. ఒక్కసారి దర్శనం ఇచ్చాడు తప్ప ఒక్క పెళ్లికి కూడా కనీసం ఒక ఇన్విటేషన్ ఇవ్వలేదండి ఆయన, వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టలేదు. ఎందుకని? మరి కేవలం కృష్ణుడి బాల్యలీలలే చూడాలి, బాల్యంలో పెంచాలని కోరుకున్నారు కనుక. ఇదిగో బ్రహ్మ తథాస్తున్నాడు కదా, అందువల్ల ఏమైంది? ఆ ద్రోణుడి నందుడై జనిల్చే, ఆ ద్రోణుడే నందుడై పుట్టాడు. ధర యశోదయ్యే, ఆ ధరాదేవి యశోదగా పుట్టింది. ధనుజేంద్ర వైరియు కమల గర్భు మాటగా రవించి తల్లిదండ్రులను తగవారి మన్నించే అధిక భక్తి వారు నలరిరిట్లు. ఆ ద్రోణుడు నందుడుగా, ధర యశోదగా పుట్టారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకి జన్మించినప్పటికీ బ్రహ్మదేవుడు ఈ ఇద్దరికీ వరమిచ్చాడు గనక ఆ వరములను పాటించడానికి, ఆ వరం తులసిపుచ్చకుండా ఉండడానికి అక్కడి నుంచి ఇక్కడికి వెతుక్కుని వచ్చాడు. వాళ్ళని ఎంతో ప్రేమతో చూశాడు, గౌరవించాడు. వాళ్ళు కూడా పరమభక్తితో ఆయనని సేవించారు, పూజించారు, రకరకాలైనటువంటి సేవలు చేశారు. అందులో ఇంక యశోదానందుల యొక్క ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ ఉంటుందండి? అందుకే జీవితంలో తల్లి అంటే యశోద అన్నారు. ఒక్కసారైనా కొట్టకుండా ఏ తల్లి అయినా ఉంటుందా? అలాంటి తల్లి యశోద. యావత్ జీవితం కృష్ణుడిని కొట్టలేకపోయింది. నందుడైతే అసలు కనీసం తిట్టడం కూడా తిట్టలేకపోయాట. ఎప్పుడో ఒకప్పుడు విసుక్కుంటున్నారు ఈ మధ్యన పిల్లల్ని, గట్టిగా పిల్లలు అటు ఇటు పరిగెడితే కొట్టడం తిట్టడం చేస్తున్నారు. అది మహాపాపం. పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. ఎలా మందలించాలో అలా మందలించాలి, శుతివెత్తగా మందలించాలి అని భాగవతం చెబుతున్నది. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యలీలలు చేశాడు. ఈరోజు అప్పాజీ వారి పుట్టినరోజు కనుక మనం 11 గంటలకే ఆపుకోవాలి. సాయంత్రం మళ్ళీ కలుసుకుంటాం. ఎందుకంటే ఇంతమంది భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సరే ఈ మాత్రం భాగవతం వినే అవకాశం స్వామి ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను క్లుప్తంగా 2 ముక్కల్లో. ఆయన ఎప్పుడు వస్తే అదే మనకి కాలం. భగవంతుడికి టైం అంటే మన టైంతో సంబంధం లేదు. మనకైతే 9, 11, 10, 6 కానీ ఆయన కాలస్వరూపుడు. కాలస్వరూపుడు, కాలపురుషుడు, కాలకాలుడు, కాలమునకు వృద్ధిక్షయములు కూడా ఇవ్వగలిగేవాడు. దానికి ఉదాహరణ చెప్పడం కోసం నేను ఇక్కడ ఈ భాగవతం ఇక్కడ ఆపాను. ఒకసారి సహదేవుడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు. కౌరవ పాండవ యుద్ధం జరుగుతోంది, ఈ యుద్ధంలో మాకు నువ్వు ముహూర్తం పెట్టు, నీవు పెట్టిన ముహూర్తంలో మేము యుద్ధానికి వస్తే మేము మిమ్మల్ని జయించగలుగుతాం, చంపగలుగుతాం అన్నట్ట. సహదేవుడు మంచి జ్యోతిష్కుళ్ళండి, ముహూర్తాలు బాగా పెడతాడు. అందుకని దుర్యోధనుడు మిమ్మల్ని చంపడానికి ముహూర్తం పెట్టన్నాడు. వెంటనే సహదేవుడు, రేపు రాబోయే ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు కురుక్షేత్రానికి వెళ్ళు,
అమావాస్య నాడు కురుక్షేత్రంలో సమంత పంచకంలో స్నానం చెయ్యి, స్నానం చేశాక 108 మంది బ్రాహ్మణులకి బంగారం దానం చెయ్యి, ఆశీర్వచనం తీసుకో, ఆ దెబ్బతో నువ్వు విజయం పొందుతావు అన్నట్ట. దుర్యోధనుడు సంతోషించి సహదేవుడికి 2 తమలపాకులు 2 అరటిపళ్ళు, ఇంతంత అరటిపళ్ళు దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంత ముహూర్తం పెట్టుకుని ఇంతే ఇంత అరటిపళ్ళు ఇచ్చి వెళ్ళాడు. వెంటనే కృష్ణుడు పక్క గదిలోంచి వచ్చి, ఇప్పటిదాకా జరిగిందంతా చూశాను సహదేవా, నువ్వు ఏదో బుద్ధిమంతుడు అనుకున్నాను, బుద్ధికి బృహస్పతి అనుకున్నాను, ఇంత మూర్ఖుడు అనుకోలేదు. నువ్వు ఇప్పుడు ముహూర్తం పెట్టింది దేనికో తెలుసా అంటే, తెలుసండి అన్నట్ట, దేనికి, మమ్మల్ని చంపడానికి దుర్యోధనుడికి ముహూర్తం పెట్టానన్నాడు. మరి నువ్వు ముహూర్తం పెడితే వాడు ఆ ముహూర్తానికి కనుక కురుక్షేత్రంలో స్నానం చేసి బంగారం దానం చేసి వస్తే, ఆ తర్వాత యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మీరంతా చస్తారు, మిమ్మల్ని నేను కాపాడలేను, నా వల్ల కాదన్నట్ట. నేనేం చేయనండి, నువ్వు కాపాడలేవని తెలుసు, లేకపోతే ఆ ముహూర్తంలో వాడు యుద్ధానికి వస్తే మేము చస్తామని తెలుసు. అయినా జ్యోతిష్కులకు ఒక నియమం ఉంది, అడిగితే ముహూర్తం పెట్టి తీరాలి, అందుకే ముహూర్తం పెట్టేశాను అన్నట్ట. అయినా కృష్ణ నువ్వున్నావుగా మాకు, అందుకే నిన్ను నమ్ముకున్నావు అన్నాడు. అనగానే సరే ఏం చేస్తాను అని కృష్ణుడు ఏం చేశాడు, ఈ అమావాస్యకు దుర్యోధనుడు అన్ని సర్దుకుని కురుక్షేత్రానికి వస్తున్నాడే, ఈ లోపు చతుర్దశి నాడే కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. చతుర్దశి నాడు కురుక్షేత్రానికి వెళ్ళి నేను ఈ పూట స్నానం చేస్తున్నాను అనగానే కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడని తెలియగానే అందరూ వచ్చేస్తారు కదా, ఎక్కడెక్కడ నుంచో కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, అక్షపాదుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి ఋషులు, దేవతలు కృష్ణుడు స్నానం చేస్తున్నాడు, వచ్చి ఈ కృష్ణుడితో పాటు మనము స్నానం చేద్దామని సమంత పంచకం దగ్గరకు కురుక్షేత్రానికి వచ్చేశారు. కృష్ణుడు ఏం చేశాడు, నేను సంకల్పం చెప్పుకుంటాను, స్నానం చేసేటప్పుడు మీరు చెప్పుకుంటాను అనగానే అందరూ సిద్ధమయ్యారు. కృష్ణుడు ఆచమనం చేసి అమాయాం తిథౌ అన్నాడు, అమావాస్య తిథి నాడు స్నానం చేస్తున్నాను అన్నాడు. ఈ ఋషులందరూ బుర్రగొక్కున్నారు, అమావాస్య రేపు కదా, ఇవాళ చతుర్దశి కదా, కృష్ణుడు అమావాస్య అంటాడేమిటి, అయినా కృష్ణుడు భగవంతుడు, ఆయన ఏమంటే అది, కా అంటే కా, కీ అంటే కీ అని వీళ్ళు కూడా అమావాస్య అన్నారు. సంకల్పంలో అందరూ అమావాస్య అన్నారు. పాపం ఇంద్రుడు వచ్చేట అక్కడికి, ఇంద్రుడు కూడా ఇలా చూసుకుని 1000 కళ్ళు కదా, ఆ 1000 కళ్ళతో ఒకసారి చూసుకుని, అమ్మో కృష్ణుడి మాట కాదనకూడదు అని ఆయన కూడా అమావాస్య అన్నాడు. ఇలా అందరూ అమావాస్య చెప్పుకున్నారు. కృష్ణుడు బుడుంగు బుడుంగని ములిగాడు, ములిగి పైకి లేచేసరికి జనం కూడా లేచారు. దాంతో సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది, ఇది ఎక్కడ గొడవరా, అమావాస్య రేపైతే ఇప్పుడు కృష్ణుడు ఇవాళ అమావాస్య అంటాడు అని వాళ్ళిద్దరూ కృష్ణుడికి చెరోవైపు నిలబడి, కృష్ణ నువ్వు కాలపురుషుడివి, నీకు తెలియందేముంది, యాక్చువల్గా అమావాస్య రేపు కదా, పంచాంగాలన్నీ అలాగే రాశాయి కదా, మరి నువ్వేమిటి ఇవాళ అమావాస్య అని సంకల్పం చెప్పావు అన్నట్ట. అనగానే కృష్ణుడు, అమావాస్య అంటే ఏమిటి అనగా సూర్యుడు చంద్రుడు ఒక్కచోటికి వచ్చుట అన్నట్ట. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడున్నారన్నాడు ఆయన. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగుండా నిలబడితే అమావాస్య అంటారు కదా, మీరిద్దరు ఎలా ఉన్నారంటే వాళ్ళు తెల్లబోయి ఇద్దరు ఎదురెదురుగుండా ఉన్నారట, ఇదే అమావాస్య అని మళ్ళీ సంకల్పం చెప్పుకుని స్నానం చేయండి రా అన్నాడు. అందరూ అమావాస్య అన్నారు, మళ్ళీ స్నానం చేశారు. దాంతో ఏమైపోయింది, సూర్యుడిని చంద్రుడిని ఒక చోటకి చేర్చి, దగ్గరికి చేర్చి అమావాస్యని ముందుకు లాగి పాండవుల పేరు మీదుగా సంకల్పం చెప్పి స్నానం చేయించి బంగారం దానం చేయించాడు. పాపం మర్నాడు పాడ్యం అయిపోయింది, అమావాస్య కాస్త పాడ్యం అయిపోయింది. దుర్యోధనుడు మర్నాడు స్నానం చేశాడు, వాడు ఎగిరిపోయాడు, వీళ్ళు మిగిలిపోయారు. ఆ కృష్ణుడు ఈ అప్పాజీ, ఆ కృష్ణుడు మన గణపతి సచ్చిదానంద స్వామి. అందువల్ల ఇప్పుడు స్వామీజీ ఎక్కడుంటే అదే నిజంగామైన పుట్టినరోజు, అదే సమయం, అంత నమ్మకంతో మనం ఉన్నాం కాబట్టి మనం తరిస్తున్నాం. అందుకనే ఎందుకు చెబుతున్నానంటే, మనం ఎప్పటికప్పుడు ఈ కాలం గురించి ఆలోచించాలక్కర్ల. ఆయన కూర్చున్న సమయం శుభముహూర్తం, తదేవ లగ్నం సుదినం, తదేవ తారాబలం చంద్రబలం, తదేవ విద్యాబలం దైవ బలం, తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. ఓ లక్ష్మీ వల్లభ, నీ కాళ్ళు స్మరిస్తున్నాను, నిన్ను స్మరిస్తున్నాను, నిన్ను స్మరించడం ఉందే అదే తారాబలం, నీ స్మరణయే చంద్రబలం, అదే శుభలగ్నం, అదే ముహూర్తం అని మన పెద్దలు చెప్పారు. భగవంతుణ్ణి స్మరించడం కంటే శుభముహూర్తం ఏముంది, ఈ పూట మనం భగవంతుణ్ణి స్మరించటమే కాక ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం, ఈ దర్శనం చేయడం కంటే శుభలగ్నం శుభముహూర్తం మరొకటి లేదు, ఈ శుభముహూర్తంలో గురువుని దర్శించి తరించి మనందరం కూడా పులకించిపోదాం. మళ్ళీ సాయంత్రం గురుదేవుల ఆజ్ఞాపించిన సమయానికి ఈ మిగతా లీలలతో కలుసుకుందాం. సాయంత్రం ఉలూకల బంధనం, మద్ది చెట్లను కోల్చడం అనే ఘట్టంతో, ఆ పూర్వమైన ఘట్టంతో కలుసుకుందాం.